श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీవించే కళ ఒక సైన్స్గా మనం నేర్చుకుంటున్నాం. అంతేత ఇక్కడ ఆర్ట్స్ ఉన్నాయి, సైన్స్ ఉంది. సబ్జెక్ట్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. దాన్ని ఎలా నేర్చుకుంటున్నాము అంటే యాజ్ ఏ సైన్స్. ఈ నేర్చుకోవటంలో బేసిక్ గా మనం ఉపయోగించుకునేటటువంటి ఫార్ములా ఏంటి అంటే గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రము ఒక ఫార్ములా ఆఫ్ లివింగ్ అన్నది గుర్తుంచుకోండి. మీ మనస్సులో ఈ విషయాన్ని బాగా గట్టిగా నాటుకోండి. గాయత్రి మంత్రము ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవించే కళ నేర్పటానికి కావలసినటువంటి విజ్ఞానాన్ని ఇస్తుంది. అది తలిపి వేస్తే వాళ్ళకి వినిపిస్తుందా గ్లాస్ డోర్స్ నుంచి? అందుందా? దెన్ ఓకే. అంతేత మన గోల్ చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. వి వాంట్ టు లివ్ అవర్ లైఫ్. అంటే ప్రస్తుతం మనం జీవిస్తున్నామా? ఖచ్చితంగా మనం జీవించటం లేదు. మన నెత్తి మీద ఓ డెమకల్స్ సోర్డ్. డెమకల్స్ సోర్డ్ అంటే తెలుసా? ఒక రాజు ఒక వ్యక్తిని భోజనానికి పిలిచాడు. పిలిచాక ఏం చేశాడు? అన్ని వంటకాలు కమ్మగా పెట్టాడు. పైనుంచి మాత్రం ఒక కత్తి వేళ్లాడదీశాడు. ఆ కత్తి అతి సన్నని దారంతో వేళ్లాడదీశాడు. అంటే వీడు కాస్త దగ్గినా కదిలినా గాలికి అది కదిలినా పడుతుంది. అది కత్తి వాడి మెడ మీద పడుతుంది. అలాగా మన జీవితంలో అటువంటి కత్తి ఒకటి ఉన్నది. దాన్ని మనం పబ్లిక్ ఒపీనియన్ అంటాం. అంటే అందరూ ఏమనుకుంటున్నారో, అందరూ ఏమనుకుంటున్నారో అనేటటువంటిది ఎప్పుడైతే మన మీద అలాగ వేళ్లాడుతూ ఉంటుందో ఆ కత్తి, మనం జీవించలేము. మనం కావాలనుకున్నట్టు జీవించలేము. ఆ కత్తి ఎలా జీవించమంటే అలా జీవిస్తాం. చేత గాయత్రి మంత్ర సాధనలో, గాయత్రి మంత్ర సాధన అంటే మీరు గుర్తుంచుకోండి, మన మంత్రాన్ని నేను సాధించటంలే. భగవంతుడి దగ్గరికి కానీ ఆ గాయత్రి మాత దగ్గరికి కానీ మనమే వెళ్ళటంలే. ఏం చేస్తున్నాం మనం? హౌ టు లివ్ అన్నది నేర్చుకుంటున్నాం. అది ఎప్పుడైతే మనం నేర్చుకోవటం మానేసామో, ఎంత గొప్ప మంత్రమైనా వేస్తే ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ చాలా గొప్ప ఫార్ములా. పదార్థంలో దాగి ఉన్నటువంటి శక్తిని బయటికి తీస్తుంది అది, ఆ ఫార్ములా. కానీ మనం సైంటిస్టులు కాకపోతే పదార్థంలో దాగి ఉన్నటువంటి శక్తిని మనము ఉపయోగించుకోదలుచుకోకపోతే అది ఎంత గొప్పదవుతాయి మీకేంటిట? అదేవిధంగా జీవించాలి అని మీరు అనుకోకపోతే గాయత్రి మంత్రం మీకెందుకు ఉపయోగపడదు. ఎప్పుడైతే మనం జీవించాలి అనుకోవటం మొదలెట్టాము, 1875 ఈజ్ ద ఇయర్, 1875 సంవత్సరంలో గాయత్రి మంత్రము సర్వజనీయం చేయటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్రహ్మ ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజం. సరే, కేశవ్ వాళ్ళందరూ చేసినటువంటి, వివేకానంద కూడా అప్పుడు దాంట్లో మెంబర్ బ్రాహ్మో సమాజంలో. చేత గాయత్రి మంత్రం ఇప్పుడు అందరూ చేసుకోవచ్చు అనేటటువంటి స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే, ఎవ్రీబడి కెన్ లివ్. అది రిపీటెడ్ గా నేను ప్రతిరోజు 20 రోజులు చెప్తాను. నేను 30th వరకు ఇచ్చంటే మీకు అది అర్థం అవ్వాలి. మీరు మాల పట్టుకుని గాయత్రి మంత్రం పట్టుకున్నారు అంటే అర్థం ఏంటి అంటే, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు లివ్. అండ్ హౌ టు లివ్ అనేది మీరు ఎక్కడ నేర్చుకుంటారు? లైఫ్ లో నేర్చుకుంటారు. అది బాగా 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 మీ మనస్సులో నాటుకోండి. గాయత్రి మంత్రం అంటే మేము మంత్ర జపం ఏం చేయటం లే, గాయత్రి మాతలో ఐక్యం అవటానికి ఏం చేయటం లే, బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ఏమీ చేయటం లే, షార్ట్ కట్స్ ఏమీ మనం ట్రై చేయటం లేదు. నథింగ్, నో షార్ట్ కట్. ఏంటి మనం కావాలి తెలుసుకోవాలి అనుకుంటున్నాము అంటే, జీవించటం ఎలా, ఇది చాలా క్లియర్ గా ఉంది కదా మీకు. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు గాయత్రి మంత్రం మాల పట్టుకున్నారంటే దేవుడు గురించి మర్చిపోండి, గురువు గురించి మర్చిపోండి, భగవంతుడి గురించి మర్చిపోండి, హిందూయిజం గురించి మర్చిపోండి. అది చాలా గొప్ప మంత్రం అనుకోవద్దు. ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్ములా. ఏ ఫార్ములాయే కాదు, ది ఓన్లీ ఫార్ములా. హౌ టు లివ్ అనే దానికి అనేక ఫార్ములాలు ఏం లేవు. దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫార్ములా. అంచేత ఇంకో ఫార్ములా ఏదైనా ఉందా, దీనికంటే గొప్ప ఫార్ములా ఏదైనా ఉందా? లేదు. ఇది కాక ఇంకొక ఫార్ములా ఉందా? లేదు. ఇది కూడా అర్థం చేసుకోండి. అంచేత మంత్రము అనేటటువంటి పదాన్ని మనం వాడినప్పుడు మననాత్ త్రాయతే అని అర్థం. మననము చేసుకుంటూ ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు మననం చేసుకోవాలి. మననము చేసుకుంటే మీకు కొత్త కొత్త విషయాలు బోధపడుతూ ఉంటాయి. చేత మంత్ర జపము మీరు చేస్తున్నప్పుడు, ఓకే, ఓం భూర్భవస్వ తత్సవితురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదంతా మనం చేసుకునే ముందు ఏం చెప్పాను నేను, అసలు మనం ఎప్పుడు ఎలా కూర్చోవాలి? కూర్చున్నా కదా. ఎందుకంటే హౌ టు లివ్ లో ద ఫస్ట్ థింగ్ ఈజ్ పద్మాసన. మాస్టర్ చాలా కష్టంగా ఉంది. మీరు లివింగ్ ఈజ్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్, కానీ అలవాటైపోతే జత పద్మాసనంలో కూర్చోండి అండ్ ట్రై టు సిట్ కంటిన్యూస్లీ ఇన్ దట్. అదే మస్ట్. అది ఎగ్జెంప్షన్స్ ఎవరికి ఉండవు, ఎక్సెప్ట్ ఏదో బోన్ విరిగిపోయి పెడితే మరి మనం ఏం చేయగలం అది. దాన్ని అర్థమైందా? అండ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి ఏవైనా ఉండే, ఆర్థరైటిస్ అది ఉంటే మరి మంత పెట్టలేం మనం. కానీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటో చెప్పాను కదా. ఎవరి గురించి చెప్పాను? 21వ రోజు వేసేసాడు. మరి మనం ఎందుకు వెళ్ళాం అంటే, ఇప్పుడు నేనేం చేయను కానీ తర్వాత తర్వాత నేను కూడా నలుగురిని పెడతా కూర్చోబెట్టి మిమ్మల్ని మీ కాలు పట్టుకుని వంచేసేవాళ్ళని. కంగారు పడకండి. విల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. తర్వాత ఎలా కూర్చోవాలని చెప్పాను, కొంచెం ముందుకు, యాజ్ ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ అప్. ఆటోమేటిక్గా మీ స్టమక్ లోపలికి వెళ్ళిపోతుంది. మీరేం చేయక్కర్లే. మీరు చూడండి ఇలా పెడితే అంతేత. రోజు మీరు నా క్లాసెస్లో 20 రోజులు ఇలా కూర్చున్న తర్వాత మీరు టేప్ పెట్టి ఇవాళ ఇంటికి వెళ్ళి కొలుచుకోండి. మీ ఏమంటారు దాన్ని, దాన్ని ఏమంటారు, నడువా? నడుము చూసుకోండి. దాని తర్వాత 30వ తారీఖున మళ్ళీ మన అందరి నడుము ఇక్కడ కొలుచుకుందాం. అంచేత రేపు నేను అడుగుతాను మీ నడుము కొలత ఎంత అని. మీరు మొహమాట పడకుండా నాకు చెప్పండి, ఎక్కువగా ఉంది మాస్టర్, తక్కువగా ఉంది, మీరు దాచక్కర్లేదు ఏంటి అంటే మాకు కనిపిస్తూనే ఉంది ఇక నడు. నీది అడగలే, అంటే లెట్ ఇస్ బి ప్రాక్టికల్. రెండోది ఏంటి, ఇది ఇలాగ కూర్చొని మీకు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ గురించి రిపీటెడ్గా చెప్తున్నాను నేను. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, యాజ్ ఎ సైన్స్. మీదే కాదు, మీ ఫ్రెండ్స్ది కానీ ఎవరిదైనా సమన్ నిన్న చేస్ ఎవరిది అవన్నీ అమ్మా. మొదలెట్టుగానే ఏమైపోతుంది, ఆపరేషన్ మొదలెట్టుగానే ముందు నెత్తురు వస్తుంది. అంతేత అదేంటండి, బతికించటానికి మీరు ఆపరేషన్ చేస్తే నెత్తురు వచ్చిందంటే చూసుకోండి. హైదరాబాద్ ఈజ్ ఏ హెవెన్ ఆన్ ఎర్త్ అని 1 వీక్ నుంచి అనుకోవటం లే. అవును, సో క్యా హువా, సో వాట్ హ్యాపెన్స్? అంటే గురువు గారు వాళ్ళు కూడా ఎవరు చావరా. ప్రశ్న ఏంటంటేనంటే అమ్మా, స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆఫ్టర్ 1 వీక్ నువ్వు చూడాలి, స్టార్ట్ చేయగానే కాదు. అండ్ ఇంకోటి ఏంటి, వెన్ యూ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇంకా మొదలెట్టేవు నువ్వు. మనం మెడిటేషన్ అది నేర్చుకుని ఏమవుతుందో చూడాలి తప్ప, మొదలెట్టగానే నేను డాక్టర్ని అయిపోయానా? అవ్వచ్చు, అయ్యేవాళ్ళు ఉన్నారు. నాట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, రియల్లీ హ్యాపెండ్, నాట్ హ్యాపెండ్. మనది డోంట్ బి సచ్ ఫూలిష్ దట్ బికాస్ ఆఫ్ అస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక సైనికుడు యుద్ధం చేసినంత మాత్రాన ఆ ఒక్క సైనికుడు వల్ల ఏం రిజల్ట్ వచ్చేది, ఎవడి వల్ల వస్తుంది? ఆ హోల్ ఎక్కడ ఎఫెక్ట్ ఇస్తుందో కెన్ యూ ప్రిడిక్ట్? కానీ ఎప్పుడు ప్రిడిక్ట్ చేయగలం? కొంచెం మీరు గ్రో అవుతే మీకు నేను ఇచ్చేటటువంటి పాయింటర్స్ ఏంటి అంటే, మీరు చాలా క్యాజువల్గా అవి తీసేసుకుంటున్నారు, దాని వెనకాతలు జరిగినటువంటి కండిషన్స్ మీరు ఆలోచించటం లేదు. ఒక వ్యక్తి AK-47 రైఫిల్స్ అమ్యునిషన్ తీసుకుని బాంబులు వేసేటికి వచ్చి వాడు ఎవరిని చంపలేకుండా వాడు చచ్చిపోవటం అనేది, డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ మిరాక్యులస్? కొంచెం ఆలోచించు. మీరేమంటారు? అదే ఏంటి మీరు ఆలోచించాలి? అక్కడ నేను చెప్పేది, మనం చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు మనం ఒక్కడమే చేయటం లే. మీకు మహేష్ యోగి గురించి చెప్పాను, ఈజ్ ఆల్మోస్ట్ రన్నింగ్ ఏ ప్యారలల్ గవర్నమెంట్ కదా, అండ్ హీ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ముద్రా, మెటల్స్, గోల్డ్. హెస్ గాట్ హిజ్ ఓన్ మినిస్టర్స్, యూనివర్సల్ మినిస్టర్స్, అండ్ దే ఆర్ చేంజింగ్ ద వరల్డ్. అంటే ఇప్పుడు మహేష్ యోగి ఇంటి పక్కన ఆవిడు చావటం లేదన్న నీ ఉద్దేశం? అంటే మహేష్ యోగి ఎఫెక్ట్ లేదంటావా? కార్డియాలజిస్ట్ ఇంటి పక్కన ఆవిడ హార్ట్ అటాక్ చావడా? బట్ కార్డియాలజిస్ట్ మన వల్ల అంటలే నేను, ఇలాంటి దానివల్ల. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ మై వర్డింగ్స్. మీరు నువ్వు వాటి క్యాల్సెట్ విని, ఇప్పుడు కూడా నేను ఇలా కూర్చొని మన యోగి క్లైమ్ చేసేస్తే అర్థం మన వల్లే అయిపోయిందనా? మన వల్ల అయిపోతే ఈ పాటికి అయిపోయి ఉండేది అసలు, మన లాంటి వాడి వల్ల. అందులో నువ్వు కూడా అవుతావేమో, హూ నోస్, నాట్ నౌ. ఆఫ్టర్ 1 year or 2 years మేబీ యూ హ్యావ్ దట్ అథారిటీ టు కంట్రోల్ థింగ్స్. గాట్ ది పాయింట్? ఏది? When you say it is unbelievable, theory of Einstein's theory of relativity, leave this. You, if you don't believe it, you can't do it. Until and unless you believe that you can become great, you cannot become great. I cannot become great. What I will say, try. I can't try. Leave it. You know, balantan cheyalna. ప్రశ్న అది కాదమ్మా, సైకాలజీలో ఎవ్రీబడి వాంట్స్ టు ఎస్కేప్, హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లో ఎస్కేప్ చేయడానికి ద ఈజియెస్ట్ వే టు ఎస్కేప్ ఈజ్ ఐ కాంట్ డూ. అది సైకలాజికల్ వీక్నెస్, దాన్ని మనం అధిగమించాలి. ఈజియెస్ట్ నా వల్లే అవుతుంది, మన వల్లే అవుతుంది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇమ్మీడియట్ గా ఏమైంది, జస్ట్ స్టాప్ వర్కింగ్. అప్పుడు జరిగేది కూడా జరగదు. గాయత్రి మంత్రం అదే చెప్తుంది, ధియో యోనః ప్రచోదయాత్. మోటివేట్ మీ టువర్డ్స్ గుడ్. ఎవడు మోటివేట్ చేస్తాడు? యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. అరవిందో ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్ కంట్రోల్ చేశాడు, సిట్టింగ్ ఇన్ హిజ్ రూమ్. కానీ కంట్రోల్ చేయాలంటే ఎవడు కావాలి? ఎవడు కావాలి కంట్రోల్ చేయాలంటే? తండ్రి, ఇప్పుడు ఒక సేనాధిపతి ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, హీ కంట్రోల్స్ ద వార్. ఎవరి ద్వారా? సైనికులు అండ్ సేనాధిపతి. సేనాధిపతి ఎవరి మాట వినాలి? పాయింట్ అదమ్మా. నీ రాజు ఎవరు? యువర్ బ్రెయిన్. అంచేత నీ బ్రెయిన్ మాట నీ శరీరం వింటుందో, లేకపోతే అబ్బా పద్మాసనం వేసి కూర్చుంటే అన్ని కోరికలు తీరిపోయట, ఐ కాంట్ బిలీవ్ ఇట్. డోంట్ బిలీవ్ ఇట్. నేనేం చేయగలను? ఐ కెన్ టెల్ యూ ఓన్లీ వాట్ ఈస్ సైన్స్ సేస్. సైన్స్ ఇది చెప్తోంది. విచ్ సైన్స్? వేదిక్ సైన్స్. భగవద్గీత సేస్, ద టెక్స్ట్ బుక్ సేస్, ద లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. ఎప్పుడైనా విన్నారా మీరు ఎకనామిక్స్ లో? పెద్ద గొడవ ఏంటంటే, మీకు అయితే ఎకనామిక్స్ రాదు, ఇటు సైన్స్ రాదు, అదే రాదు, ఏది పూర్తిగా. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఏం చెప్తుంది అంటే, మీరు కనుక ఒకే పంటని ఒకే ప్లేస్ లో వేస్తే మొదటిసారి వచ్చినంత ఈల్డ్ రెండోసారి రాదు, రెండోసారి వచ్చినంత ఈల్డ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటాం. కానీ మూడోసారి వేసినప్పుడు ఇంతకంటే ఎక్కువ వచ్చిందనుకోండి, రావచ్చు, అనేక కారణాల వల్ల రావచ్చు. వర్షాలు సడన్ గా ఆ సంవత్సరం ఎక్కువ పడి ఉండవచ్చు. నువ్వు వాడినటువంటి విత్తనము క్వాలిటీ మొదటి రెండు సంవత్సరాల కంటే కూడా చాలా మంచి క్వాలిటీ విత్తనం వచ్చి ఉండవచ్చు. లేకపోతే ఆ పక్కనే శంబల సంపర్క కేంద్రం ఒకటి పెట్టి మెడిటేటర్స్ వచ్చి ఉండవచ్చు, అది నీకు తెలీదు. అంచేత నువ్వేమంటావు, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఈజ్ రాంగ్ అన్నావు అనుకో. ఇది రాంగో రైటో వీ డోంట్ నో. ఇంకేంటే, పబ్లిక్ లైఫ్లో దేర్ ఆర్ మెనీ వేరియబుల్ ప్యాటర్న్స్. సాధ్యమైనంత వరకు మనం అన్ని వేరియబుల్ ప్యాటర్న్స్ని కంట్రోల్ చేయటానికి ట్రై చేయాలి. దానికి ట్రై చేయటానికి మనం 3-pronged అటాక్ స్టార్ట్ చేసాం. మొట్టమొదటిది ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ నిజంగా బాడీ మీద దాని మీద ఎఫెక్ట్ ఇస్తాయా? కావలసినంత ప్రూఫ్ ఉంది, కావలసినంత ప్రూఫ్ ఉంది. న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ పిహెచ్డియా. కానీ మేము న్యూట్రిషన్ ఫుడ్ తిన్నామండి, లావెక్కటం లేదు. ఉన్నారు అలాంటి వాళ్ళు? ఇంచేత మొత్తం న్యూట్రిషన్ బుక్ తప్ప, ఇంచేత దానికి సమ్ అదర్ పాయింట్ విల్ బి దేర్. ఏంటి సమ్ అదర్ పాయింట్? ప్రాబబ్లీ హీస్ బాడీ కెమిస్ట్రీ, మెటబాలిజం రేట్. లాజిక్ అర్థమవుతుంది. దేర్ సో మెనీ ఫ్యాక్టర్స్, మనం చెప్పలేము. ఒక యాంగిల్లో మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఏమని చెప్పుకుంటూ వెళ్తున్నాం? ద వే ఆఫ్ హౌ టు లివ్ అనేటటువంటి దాంట్లో రెండు రకాలుగా గురువులు చెప్తారు. ఆత్మహత్య చేసుకోవటానికి బావిలో దూకినవాడు, వాణ్ణి రక్షించటానికి బావిలో దూకినవాడు. పైనుంచి చూస్తే రెండే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? వెరీ సిమిలర్. అండ్ మేబీ ఆత్మహత్య చేసుకున్నవాడు బతికిపోవచ్చు, రక్షించటానికి దూకినవాడు. మీకు ఇవేం తెలియవు. అంచేత మీకు ఎలా అనిపించవచ్చు, రక్షించటానికి దూకినవాడేమో ఆత్మహత్య చేసుకోవటానికి ట్రై చేశాడు, చచ్చాడు. ఆత్మహత్య చేసుకోవటానికి దూకినవాడు బతికిపోయాడు, అంచేత వాడవడు. మరి ఇప్పుడు ఏది రైట్? గాట్ ద పాయింట్? లైఫ్ ఈజ్ వెరీ వెరీ కాంప్లికేటెడ్, డోంట్ మేక్ ఇట్ టూ సింపుల్ లైక్ దట్. కానీ ఏదైనా ఒక విషయం చెప్పాలి అనుకున్నప్పుడు వీ విల్ హ్యావ్ టు సింప్లిఫై. బాయిల్స్ లా చెప్తున్నప్పుడు చార్లెస్ లా చెప్పాం, చార్లెస్ లా చెప్తున్నప్పుడు డాల్టన్స్ లా చెప్పాం, ఆల్ ఆర్ గ్యాస్ లాస్. మరి ఏది కరెక్ట్? దేర్ మస్ట్ బి యూనిఫైడ్ గ్యాస్ లా. యూనిఫైడ్ గ్యాస్ లా వచ్చినప్పుడు ఆల్ గ్యాస్ లాస్ విల్ బి ఆ యూనిఫైడ్ లా మన ఋషులు కనిపెట్టాడు అని చెప్తున్నాను నేను. ఆత్మజ్ఞానం అని చెప్తాను ఏంటో, విచ్ ఇంక్లూడ్స్ ఆల్ లాస్. అది కరెక్టే అని నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైంటిస్ట్ 6,000 పేజీల రీసెర్చ్ డేటా సబ్మిట్ చేశారు. ఎస్ ఇట్ ఈస్ రైట్. ఏది రైట్? దేర్ ఈజ్ ఏ యూనిఫైడ్ లైఫ్ లివింగ్ లా. ఆ లా తర్వాత నేను చెప్తాను. నేను మీకు ఇష్టం రాసుకోండి. అది అది ఋగ్వేదంలో 164వ సూక్తంలో ఉంది. విచో అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవ అధివిశ్వే నిషేధు ఎస్ తన్న వేద కిమిరిచా కరిష్యసి. ఈ మంత్రం మీకు తర్వాత అది పట్టేలు అవి ఫోటోస్టాట్ తీసి 1 రూపీకి అందరికీ వచ్చినాయో బాక. ఋగ్వేదం ఈ శ్లోక అండ్ ఇట్స్ మీనింగ్ అంతేత మీరు ఆ శ్లోకాన్ని జస్ట్ గుర్తుంచుకోండి. ఏంటది? రుచో అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవ అధివిశ్వే నిషేధు. ఈ స్పేస్లో, ఏ స్పేస్లో? ఈ స్పేస్లోనే, నాకు నీకు మధ్య ఉన్నటువంటి స్పేస్లోనే దేవతలు నివసిస్తున్నారు. ఎస్ తన్న వేద కిమిరికాకరిష్యసి. నేను చెప్పాను మంత్ర, ఈ మంత్రం చెప్పినటువంటి ఋషి చెప్తున్నాడు. ఎస్ తన్న వేద, ఇది నీకు అర్థం కాలేదనుకో, కిమ్ రిచాకరిష్యసి, నన్ను ఏం చేయమంటావు, ఈ రుక్కి ఏం చేయమంటావు. నేనేం చేయలేను, అది ఉందయ్యా అంటున్నాను, నువ్వు వినవు, నేను చేస్తా. కానీ నీకు తెలిసిందనుకో, య ఏతద్ విధు త ఇమే సమాసతే, ఎవరికైతే ఇది అర్థం అవుతుందో వాడికి ఇదంతా వశం అయిపోతుంది. అ పాయింట్. కానీ నేను మీకు చాలా స్పష్టంగా, మీరు కనుక కాస్త ఓపెన్ ఐస్తో చూస్తే, ద నెగటివ్ ఫోర్సెస్ ఆర్ హెల్ప్లెస్. వాళ్ళు ఏదేదో చేసేద్దాం అనుకుంటున్నారు. కావలసినంత అరాజకత్వం సృష్టించగలిగేటటువంటి సామర్థ్యం ఉంది వాళ్ళకి. ఏం చేయలే, ఏం జరగటం లే. నేను ఆ యాంగిల్లో ఆలోచించమంటున్నా. ఒక బాంబు ఎవడైనా ఎటైనా వేసేయవచ్చు, వేయటంలే. ఎందువల్ల? బికాస్ ఆఫ్ దిస్ తాయిమే సమాసతే. నువ్వు నేను కాదు, మనలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి చాలా కేపబుల్ పీపుల్ ఉన్నారు. అదే గురుసత్తా. వీళ్ళని మనం అనుసరించటానికి ట్రై చేస్తున్నాం. వీఆర్ నాట్ సైంటిస్ట్, కానీ వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ సైంటిస్ట్. కానీ నేనేం చెప్తున్నా, యు సీ వాట్ హ్యాపెన్స్, గివ్ సమ్ టైమ్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్. నువ్వేమి ఎక్స్పెరిమెంట్ చేయగానే, ఎక్సర్సైజ్ చేస్తే బలం వస్తుంది అని చెప్పి ఎక్సర్సైజ్ చేయగానే ఒళ్ళు నొప్పులు వస్తాయి మొదటి రోజు, తెలుసా? రెండో రోజు నువ్వు మళ్ళా చేస్తే మూడో రోజు అసలు శరీరం కాలు కదపదు నొప్పితో. అప్పుడు నువ్వు అన్నావు అనుకో, ఏందే నువ్వు చెప్పావు ఎక్సర్సైజ్ చేస్తే బలం వస్తుంది అన్నావు, ఇదివరకే నయ్యాను నేను కాస్త కాళ్ళు చేతులు కలిపేవాడిని, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఏమైంది అని మానేసావు అనుకో, యూ హ్యావ్ ఎ రైట్. నాకు ఒళ్ళొప్పులు వచ్చాయి, నువ్వు అలా అంటావా? పాయింట్ అర్థమవుతుందా? చేత డోంట్ లుక్ ఎట్ ద నెగటివ్ ఆస్పెక్ట్స్, యు లుక్ ఎట్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ నాన్ సెన్సికల్ బిహేవియర్, స్టిల్ దేర్ ఈస్ సమ్ సెంబ్లెన్స్ ఆఫ్ సెన్స్. ఇప్పటికీ కూడా నేచర్లో, మానవ జీవితంలో ఒక అండర్ కరెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అండర్ కరెంట్ ఆఫ్ హౌ టు లివ్ అన్నది జరుగుతున్నది. అది గమనించండి. మెల్లిమెల్లిగా ఇలాంటి సెంటర్స్ మనం ఎక్కువ చేయగలిగినప్పుడు హెవెన్ ఆన్ ఎర్త్ బికమ్స్ ఎ పాసిబిలిటీ. హెవెన్ ఆన్ ఎర్త్ అని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి మహేష్ యోగి గ్రూప్ది ఇవాళ 44th డే హాలెండ్లో. ది ఎంటైర్ నేషన్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్. ఏంటి ఫార్ములా అక్కడ? పాపులేషన్ యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ 1% షుడ్ డూ దిస్. మనం ఇంకా అసలు యాక్చువల్గా ఇలా కూర్చుని మీరు ఏం చెయ్యాలి అన్న నేను ఇంకా చెప్పలే. నా లాజిక్ ఏంటి, యాజ్ ఎ సైంటిస్ట్ ఐ హావ్ సీన్, నీకు తెలియాల్సిన పని కూడా ఏం కావాలి, నువ్వు ఇలా కూర్చుంటే చాలు. ఐ హావ్ సీన్ సో మెనీ వండర్స్ ఇన్ మై ఓన్ లైఫ్. కొన్ని వేల మంది నాతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ యు నో ఎవ్రీబడీస్ లైఫ్ మిరకల్స్ హ్యాపెన్. మా జీవితంలో ఏం అవ్వలేదు మాస్టర్ అంటే అను అనవు కదా. కారణం ఏంటి, ఇట్ ఈస్ ఎ సైన్. ఇంత ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మరి వెబ్సైట్లో అక్కడ మీరు నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఫిజిక్స్, జువాలజీ, బాటనీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ముఖ్యంగా ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్రా అతని పుస్తకాలు, టావో ఆఫ్ ఫిజిక్స్, వెబ్ ఆఫ్ లైఫ్, అవి మీరు ఈ పుస్తకాల పేర్లు నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ పుస్తకాలు ఉండాలి విజయశ్రీ, ఇట్ షుడ్ బి అవైలబుల్ హియర్. లేకపోతే ఎందుకు కష్టంగా ఉంటే తీసేయమ్మా, రిలాక్స్. మూర్ఖత్వం వద్దు, మొండితనం వద్దు, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది అది. విత్ ప్రాక్టీస్ ఇట్ కమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ప్రాక్టీస్. అంచేత ఈ వే ఆఫ్ లైఫ్ని మనం మూడు భాగాలుగా డివైడ్ చేసుకుని నేర్చుకోవటానికి ట్రై చేస్తున్నాం. ఈ డివిజన్ నా డివిజన్ కాదు, ఋషులు ఏర్పరిచినటువంటి డివిజనే. నేను దానికి మోడర్న్ పేర్లు పెట్టానంటే, ఎందుకంటే పాత పేర్లు పెడితే మళ్ళీ దాని వెనకాతలు ఏమవుతుందంటే ఓ ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది మీకు. అందుకే గాయత్రి మంత్రాన్ని నేను మార్చలేను కనుక ఈ ఫార్ములా కెనాట్ బి చేంజ్. కానీ దాని వెనకాతల గాయత్రి మంత్ర భారతీయులది, హౌ టు లివ్ అనేటటువంటి సైన్స్ భారతీయులదా, న్యూటన్స్ లా బ్రిటిషర్స్దా, మెండలీస్ లా రష్యన్దా, ఈ అండర్స్టూడ్ ఇట్. కానీ ఆ లా ఎవరిది, యూనివర్సల్. అలాగే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ గాయత్రి మంత్ర ఇస్ ఎ యూనివర్సల్ మంత్ర. దేనికి యూనివర్సల్ మంత్ర అది, టు లివ్ లైఫ్, హౌ టు లివ్ లైఫ్. ఈ హౌ టు లివ్ లైఫ్ లో మూడు బేసిక్ మెథడాలజీలో మొట్టమొదటి మెథడాలజీ ఏంటి అంటే టు చేంజ్ యువర్ థింకింగ్ యాటిట్యూడ్. ఫస్ట్ అది మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మెడిసిన్ చదువుతున్నవాడు ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, హౌ టు గివ్ మెడిసిన్. ఇంజనీర్ది, ఫిజిసిస్ట్ది, కెమిస్ట్ది, తేడా ఉంది కదా థింకింగ్ ప్రాసెస్లో. ఈ చేంజ్ ఇన్ థింకింగ్ ప్రాసెస్ని మన భారతీయ ఋషులు సంస్కరింపబడుట అన్నారు. సంస్కరింపబడుట అంటే ఏంటి, పెర్మనెంట్గా నువ్వు ఇంకా అలాగే ఆలోచిస్తావు. ఓ డాక్టర్ డాక్టర్ లాగే ఆలోచిస్తాడు, ఓ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ లాగే ఆలోచిస్తాడు, ఓ పెయింటర్ పెయింటర్ లాగే ఆలోచిస్తాడు. పాయింట్ అర్థమవుతుంది కదా. ఈ ఆలోచించే విధానంలో, సంస్కరింపబట్టడంలో ఉండేటటువంటి విధానంలో హౌ టు లివ్ అనే దానికి పెద్ద ఎడ్యుకేషన్ అక్కర్లే. ఇంకేదంటే యు ఆర్ ఆల్రెడీ లివింగ్. దానికి నేను ఉదాహరణ ఏమిచ్చాను, ఒక చిన్న యాక్ట్, ఓ 3-4 గంటల పాటు అగ్ని ముందు కూర్చుని రెండు ఫ్యామిలీస్ వాళ్ళు మీరిద్దరు భార్యాభర్తలు అని చెప్తారు, అంతే కదా మ్యారేజ్ సంస్కారం. ఎప్పుడైతే మీరిద్దరు భార్యాభర్తలు అని చెప్పారో ఏం జరిగింది, సడన్ గా బ్రదర్స్ బ్రదర్ ఇన్ లాస్, సిస్టర్స్ సిస్టర్ ఇన్ లాస్, మదర్ మదర్ ఇన్ లాస్, ఫాదర్ ఫాదర్ ఇన్ లాస్. అంటే మీ బ్లడ్తో వచ్చేటటువంటి రిలేషన్షిప్ లాంటి రిలేషన్షిప్స్ ఇన్ లాస్ గా వచ్చారు కదా. ఎంతసేపట్లో వచ్చారు యాక్చువల్గా మీరు మ్యారేజ్ ఎస్ అనుకున్న రోజు నుంచే ఇట్ హ్యాపెన్ కాదా. పెళ్లి లేట్ అవ్వచ్చు, తర్వాత చేసుకోవచ్చు, కానీ అప్పుడే ఫోన్లు వస్తూ ఉంటే మాట్లాడేసుకుంటూ ఉంటారు, అధికారాలు చూపిస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, రేట్స్ పెంచేస్తూ ఉంటారు, రేట్స్ తగ్గిస్తూ ఉంటారు,
కానీ ఇదంతా ఎప్పుడు చేయగలం? వెన్ యూ హ్యావ్ ఏ కమ్యూనికేషన్, యూ హ్యావ్ ఏ రైట్ టు ఆస్క్. పెళ్లి సెటిల్ అయిపోయాక, మ్యారేజ్ చేసుకుందాం అన్నాక, కాదండి మేము 2 లక్షలు అడిగాం కానీ ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి అంచేత 3 లక్షలు అడుగుతున్నావు అని ఎప్పుడు అడగలవు నువ్వు? దెన్ ద లింక్ ఈజ్ దేర్. కానీ లింక్ దేనివల్ల వచ్చింది? బికాజ్ యూ యాక్సెప్టెడ్ ఇట్, కాదా? అంచేత ఈ మొత్తము సంస్కరింపబడటంలో బేసిక్గా మీకు కావాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నేను ఒప్పుకోను, ఎవడు ఏమీ చేయలేడు. నువ్వు ఒప్పుకోకపోతే ఎవడేం చేస్తుంది? పాయింట్ అర్థమవుతుందా? లాంగ్వేజ్ నువ్వు నేర్చుకుంటావు, ఏ ఇలా రాస్తాము, అలాగే ఎందుకు రాయాలండి? నేను ఒప్పుకోను, అప్పుడేమవుతుంది? నువ్వు ఒప్పుకోకు, సత్యనానికి లాంగ్వేజ్ రాదు. ఇంకేత కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఒప్పుకోవాలి. ఆ బేసిక్ కాన్సెప్ట్స్లో ఏం చెప్తున్నాం మనం? మొట్టమొదట, ద వే యూ బ్రీత్ చేంజెస్ యువర్ ఇమోషన్స్. చాలా జాగ్రత్తగా ఈ మాటని అర్థం చేసుకోండి. మెటీరియల్ లాస్ మనకి చాలా బాగా వచ్చు, దాని గురించి నేను మాట్లాడను అని చెప్పాను. ఇవాళ ఇమోషనల్ లాస్ గురించి మాట్లాడుతున్నా. దాని తర్వాత మనకి ఇంకా ఏ లాస్ తెలియాలి? మెంటల్ లాస్. అది ఎంత ఈజీయో మీకే అర్థం అవుతాయి. ఫిజికల్ లాస్ చాలా కష్టం. ఇమోషనల్ లాస్, ఇమోషనల్ లాస్ కి కావాల్సింది మొట్టమొదటి ఏంటి అంటే బ్రీదింగ్ ప్యాటర్న్ లో కంట్రోల్. ఒక యాక్టర్కి కోపంగా ఉండాలి ఒక సీన్లో, వాడు నార్మల్ బ్రీదింగ్ చేస్తున్నాడు. అందులో లెట్ అస్ సపోజ్ ఈజ్ ఏ మెడిటేటర్ ఆల్సో, అంతేత నార్మల్గా వాడి బ్రీదింగ్ ఎలా ఉంటుంది? వెరీ డీప్ స్లోగా ఉంటుంది. ఇప్పుడు వాడు ఏ రోల్ యాక్ట్ చేయాలి? యాజ్ అన్ యాంగ్రీ మ్యాన్, కోపం వస్తుందా? కోపంగా కనిపిస్తా? కోపంగా కనిపించాలంటే ఏం చేయాలి కదా? అంటే టు బికమ్ యాంగ్రీ యూ షుడ్ బ్రీత్ ఫాస్ట్ అండ్ షాలో. అట్లీస్ట్ నీ కోపం లేకపోయినా నువ్వు ఫాస్ట్ అండ్ షాలోగా బ్రీత్ చేస్తూ ఉంటే నువ్వు కోపంగా ఉన్నావు అనుకుంటావు. కోపంగా ఉంది, ఆఫీసర్ మీద ఒళ్ళు మండిపోతుంది, వాడిని బదలు కొట్టేయాలని ఉంది నీకు. కానీ అన్ఫార్చునేట్గా వాడవుడు, మరి అప్పుడు వాడి ముందు నువ్వు యాంగ్రీ బ్రీదింగ్ ఏమి ఉండదు. ఎస్ సార్, లోపలేముంది కదా? ఇది మనకందరికీ కామనే. అంటే ఎందుకు చెప్పాను నేను అక్కడ, యువర్ ఫిజికల్ అపియరెన్స్, యువర్ ఇమోషన్ డిపెండ్ ఆన్ యువర్ బ్రెత్ అన్నది ఫండమెంటల్గా అర్థం చేసుకోండి. యువర్ అపియరెన్స్ ఆల్సో ఫిజికల్ గ్లో. డీప్ రిథమిక్ బ్రీదింగ్ చేసిన వాళ్ళ కాంప్లెక్షన్ 5-6 సంవత్సరాల్లో డార్కెస్ట్ కలర్ నుంచి వైట్ అయిపోతుంది, అండ్ ఏ పెర్మనెంట్ వైట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఐ వాజ్ వెరీ డార్క్ ఇన్ మై యంగ్ డేస్, వెరీ డార్క్. కోల్తార్ అనేవాళ్ళు నన్ను, నా స్నేహితులు నాకు పెట్టిన నిక్ నేమ్ ఏంటి? కోల్తార్. ఐ డోంట్ థింక్ నౌ ఐఎమ్ లుకింగ్ లైక్ ఏ కోల్తార్. అంటే 60 ఏళ్ళు పట్టిందా మాస్టర్? 16th ఇయర్కి అయిపోయింది, థ్యాంక్స్ టు మై గ్రాండ్ ఫాదర్. అంచేత ఈ బ్రీదింగ్ ప్యాటర్న్ చేంజెస్ యువర్ కాంప్లెక్షన్, బోత్ టైప్ ఆఫ్ కాంప్లెక్షన్, ఫిజికల్ కాంప్లెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇమోషనల్ కాంప్లెక్షన్. అంటే నన్ను ఒకళ్ళు అడిగారు, మరి విశ్రామిత్రుడికి అంత కోపం ఎందుకు సార్ అని. ఋషి కదా, దూర్వాసుడవుతే లలితా సహస్రనామం రాసుకుంటున్నప్పుడు తనకి క్రోధ భట్టారకుండి నేను అన్నాడు. భట్టారకుడు అంటే ఎంపరర్, కోపిస్తే వాళ్ళల్లో నేను ఎంపరర్ని అని రాసుకున్నాడు. ఇందాక తను అడిగిన క్వశ్చన్ లాంటిదే ఇది. ఋషులు మామూలుగా అవుతే కోపం రాకూడదు వాళ్ళకి. కోపం మా విశ్వామిత్రుడు అంటేనే కోపిస్తాడు. దుర్వాసుడు అంటే పరమకోపిస్తే మరి వాళ్ళేం దృష్టిలు సార్. అంటే మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క ఆలోచన విధానము మన యొక్క ఇమోషన్స్ని మనం మనకంటే గొప్పవాళ్ళ మీద ఆరోపిస్తాం. ఆరోపించి ఏం చేస్తామంటే వాడికి నాలాగే కోపం ఉందిలే, వాళ్ళ కోపానికి మన కోపానికి ఉన్నటువంటి తేడా మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దుర్వాసుడు గురించి చెప్తాను నేను, ఇంకే ఎందుకు ఇది, ద లాస్ ఆఫ్ ఇమోషన్ గురించి చెప్తున్నాను నేను. ఇమోషన్లో నువ్వు పై కనిపించేది కాదు చూడాల్సింది, ఆ ఇమోషన్ ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అని. ఇమోషన్ అంటేనే అర్థం ఏంటి, వచ్చి మోటివేట్ చేయు. ఇమోషన్ అంటే ఏంటంటే ఏది మిమ్మల్ని మోటివేట్ చేస్తుందో, మిమ్మల్ని అలా పనిచేయాలని చెప్తుందో. కోపం ఈజ్ ఎ ఇమోషన్, ఇంకే తాను చేయకూడని పనులు కూడా ఇట్ మోటివేట్స్ యూ టు డూ. లవ్ ఈజ్ ఎన్ ఇమోషన్, ఇంకేత మామూలుగా మనం చేయలేము, గొప్ప గొప్ప త్యాగాలు చేయలేము. కానీ వెన్ వీ లవ్ సమ్వన్, మామూలు వ్యక్తులు చేయలేనటువంటి త్యాగాలు మనం, దట్ ఈజ్ ఇమోషన్. ఇమోషన్ అంటే ఏంటి, వచ్చి మోటివేట్స్ యూ. ఇప్పుడు దూర్వాసుడు యొక్క మోటివేషన్ చూద్దాం మనం, మన యొక్క మోటివేషన్ చూద్దాం. ఏకాదశి వ్రతం అంబరీషుడు పూర్తి చేసుకున్నాడు, ద్వాదశి పారాయణ చేయాలి. ఏకాదశి నాడు ఏమి తినం మనం, దాని తర్వాత ద్వాదశి పారాయణ బాగా తింటాం. అంటే ఆ ద్వాదశి ఘడియలు రావాలి, అంటే ఏకాదశి వెళ్ళిపోవాలి, ద్వాదశి వస్తూ ఉండాలి. దట్ ఈజ్ కాల్డ్ ద సంధి, దాన్ని ఘడియలు అంటాం మనం. ద్వాదశి ఘడియలు వస్తున్నాయంటే ఏకాదశి వెళ్ళిపోయింది, ద్వాదశి ఎంటర్ అవుతుంది. కరెక్ట్గా ఆ టైం అప్పుడు తినాలి. ఈ దూర్వాసుడు గారు ఆ టైం అప్పుడు వచ్చాడు, ఇంకేంటి ఇంకో గంట గంటన్నరలో ఏకాదశి ఘడియలు వెళ్ళిపోయి ద్వాదశి ఘడియలు వస్తాయి. వచ్చాక అంబరీషుడితో చెప్పాడు, నేను వస్తాను స్నానం చేసి. సరే మీరు రండి, వచ్చాక కలిసి పారాయణ చేద్దాం అన్నాడు. పారాయణ అంటే ద్వాదశి పారాయణ, పుస్తక పారాయణ కాదు. ద్వాదశి పారాయణ అంటే ఏకాదశి ఘడియలు పూర్తయిపోతున్నాయి, రాడు. ఇప్పుడు ఏం చేయాలి, పండితుల్ని అడిగారు. పండితులతో పెద్ద ప్రాబ్లం, ఒక పండితుడు చెప్పింది ఇంకో పండితుడు చెప్పడు, చెప్పేవాడు పండితుడే కాదు. ఫైనల్ డయాగ్నోసిస్ పేరు ఎప్పుడైనా నావెల్ చదివారా మీరు, నా నవల కూడా ఉండాలి. ఫైనల్ డయాగ్నోసిస్ నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దానికి అది అర్థం పడుతుంది. ఏంటది, అక్కడ ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఒక డాక్టర్ ఏమంటాడు, క్యాన్సర్ అంటాడు దాన్ని. ఇంకో డాక్టర్ నో ఇట్ ఈస్ బినైన్ అంటాడు. ఎక్స్పర్ట్కి పంపించారు టిష్యూ కల్చర్ ఇక్కడ నుంచి. ఒక ఎక్స్పర్ట్ ఏమన్నాడు, క్యాన్సర్. ఇంకో ఎక్స్పర్ట్ ఏమన్నాడు, మరి ఈ డాక్టర్ ఏం చేయాలి, ఏం చేయాలి ఈ డాక్టరు. ఇద్దరు ఎక్స్పర్ట్స్. పంట అర్థమవుతుందా, పండితులు నమ్మబాకండి మీరు. అసలు పండితులు జోలికే వెళ్ళవద్దని చెప్పేది ఎందుకు. ఇంకేత ఇప్పుడు వాడు ఆపరేషన్ చేస్తే వీడి మాట విన్నాడు, ఆపరేషన్ చేయకపోతే వీడి మాట విన్నాడు. అంటే నువ్వు ఏది చేసినా వన్ ఎక్స్పర్ట్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. అంటే నువ్వు ఎక్స్పర్ట్స్ని అడగాల్సిన పనిలే, నువ్వు ఏది చేసినా ఏదో ఒక ఎక్స్పర్ట్ నీ రేపు ఉంటాడు. సో డోంట్ గో ఫర్ ద ఎక్స్పర్ట్. కానీ ఈ ఫార్ములా అంబరీషుడికి తెలియదు. ఇంకేత తన ఏమంటారు దాన్ని, దర్బార్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని అడిగాడు. కొందరు ఏమన్నారంటే, వీల్లేదు, కరెక్ట్గా ద్వాదశ ఘడియలు వచ్చినప్పుడు మాత్రమే మీరు తినాలి. మిగతా వాళ్ళు అన్నారు ఏం పర్వాలేదండి, మీరు ఎప్పుడు తిన్నా తిండి తిండే కదా, ముందే తింటే ఉంది వెనక అతను తిండే అంది. ఇప్పుడు ఇతని ప్రాబ్లం ఏంటంటే, దూర్వాసుడు రాలేదు, వాడు మహానుభావుడు అతి కోపిస్తే అతన్ని రాకుండా ఇతను ద్వాదశి పారాయణ చేసేస్తే వాడి కోపం వస్తుందేమో. చెయ్యకపోతే తను ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాడు, ఒక కంటిన్యూటీ ఉంది, ఒక 1000 వ్రతాలు చెయ్యాలి అని. అది 999th వ్రతం అనుకోండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇప్పుడు. అది అంచేత ఈ వ్రతం కరెక్ట్గా పూర్తయిపోతే అతని టార్గెట్ వచ్చేస్తుంది. ఇది బ్రేక్ అవుతే మళ్ళీ మొదటికి వస్తుంది. అది ప్రాబ్లం అతనిది. సరే ఇంకేం చేశాడు, అందరినీ పిలిచాక ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఒక చెంచాడు మంచినీళ్ళు తీసుకుని పెద్ద నేమ్ సెక్ తినాలి కదా ఏదో ఒకటి అని ఒక మంచినీళ్ళు తాగాడు. అలా తాగి అలా చేపెట్టాడు వచ్చాడు. అంతవరకు రాలే. ఇంకా వచ్చాక వాడికి ఒళ్ళు మండిపోయింది. ఒళ్ళు మండిపోయి శపించేశాడు. ఆ శపించటం వల్ల మన భారతీయ సంస్కృతిలో, భారతీయ సంస్కృతి అంటే ఇండియన్ అనుకోకండి, ద వే ఆఫ్ లివింగ్లో 10 అవతారాలు వచ్చాయి మనకి. దూర్వాసుడు యొక్క శాపం వల్ల మానవ జాతికి 10 అవతారాలు వచ్చాయి. మత్స్య పూర్వ వరాహ దగ్గర నుంచి రాబోయేటటువంటి కలికి అవతారం వరకు. మరి మన కోపం వచ్చి శపిస్తే ఏమవుతుంది అని, మన వల్ల అవతారాలు ఏం రావు. మరి ఆయన శపించటం వల్ల ఏమొచ్చింది, భగవంతుడు కూడా కంట్రోల్ అయిపోయి 10 అవతారాలుగా హీ హ్యాస్ టు డిసెండ్. మన కోపానికి వాళ్ళ కోపానికి తేడా చూశారా. అతని కోపం ఏం చేసింది, మానవ జాతికి పెర్మనెంట్ గా ఒక దారి చూపిస్తుంది ఇప్పటికీ, ఈవెన్ నౌ. అంతేకాకుండా అసలు కోపం ఎందుకు వచ్చింది ఆయనకి అన్నది మీరు ఆలోచించారా ఎప్పుడైనా. సరే కోపం వచ్చింది, ఆ కోపం ఫేవరబుల్ గానే టర్న్ అయింది, ఓకే. అసలు ఆయన కోపం ఎందుకు వచ్చిందో మీకు అర్థమైందా? కాదు. ఒక ఋషి నేను వచ్చేంత వరకు ఆగు అన్నాక అసలు ఏకాదశి ఘడియలు ఎలా దాటాయనుకున్నావు నువ్వు? ఇట్ హ్యాస్ టు స్టే స్టాండ్ స్టిల్. టైం విల్ స్టాప్ అన్న నమ్మకం రాలేదా మీకు? ఆ నమ్మకం లేనప్పుడు ఇంకా ఋషి దగ్గరికి ఎందుకు వెళ్తాం మీకు? అసలు కోపం అందుకు వచ్చింది. అంటే ఇంత పెద్ద రాజాది రాజువు నువ్వు, ఇన్ని ఏకాదశి వ్రతాలు చేశావు, ఈ సింపుల్ థింగ్ నీకు తెలియలేదా? దూర్వాసుడు నేను వచ్చేంత వరకు నువ్వు తినద్దు అంటే ఏకాదశి గడియలు దాటావు. యు కాన్ బిలీవ్ ఇట్, అన్బిలీవబుల్. సతీ అనసూయ పేరు విన్నారా? సుమతి కథ తెలుసా? శిష్టాపుడు తెలుసాను. కానీ ఆర్కమిడీస్ కనుక గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్ ఐ విల్ మూవ్ ది ఎర్త్ అంటే మీరు ఒప్పేసుకుంటారు. ఆర్కమిడీస్ ఆ మాట అన్నాడు, మీకు తెలుసా ఇది? యు నో హూ ఇస్ ఆర్కమిడీస్? ఏ సైంటిస్ట్, అది కూడా పాత కాలపు సైంటిస్ట్, ఈ కాలపు సైంటిస్ట్ కాదు. లీవర్ సిస్టమ్ ఉందే, ఫల్క్రము లీవర్ పుల్లీస్ కనిపెట్టినవాడు. అతను ఏ మాట అన్నాడంటే, నాకు ఈ సిస్టమ్ మీద ఎంత నమ్మకం ఉంది అంటే, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్ ఐ విల్ మూవ్ ది ఎర్త్ అన్నాడు. నాకు నుంచోటానికి జాగా లేదు బయట, లేకపోతే ఎర్త్ నేను లేపేస్తానన్నాడు. అండ్ వీ యాక్సెప్ట్ ఇట్. కానీ దూర్వాసుడు ఆ మాట అంటే మేము నమ్మవండి. అంతేత దూర్వాసుడు ఋషి అనవద్దు, కాల్ హిమ్ ఏ సైంటిస్ట్. దే కుడ్ మూవ్ ది వరల్డ్, దే కుడ్ మూవ్ ది గ్రహాలు, దే కుడ్ మూవ్ ద ప్లానెట్. మరి మేము చేయగలమా? ఖచ్చితంగా మీరు చేయగలరు. కొంచెం ఏంటి, దానికి కావాల్సినటువంటి బ్రీదింగ్ టెక్నాలజీ మీకు తెలియాలి. ఎందుకు ఆ బ్రీదింగ్ టెక్నాలజీ గురించి ఇంతగా నేను మాట్లాడుతున్నాను అంటే, ఈజిప్షియన్ పిరమిడ్స్ కట్టినప్పుడు కూడా అది ఎడారే, ఇప్పుడు అది ఎడారే. ఎడారంటే ఏంటి, ఇసుక. ఇసుకలో వీల్స్ అన్నవు అది తెలుసు కదా మీకు. ఇసుకలో ఎంత పెద్ద గొప్ప కార్ అయినా ఏదైనా, బుల్లెట్ కార్ట్ అయినా ఏదైనా, వీల్స్ విల్ నాట్ రన్. ఒక్కొక్క రాయి, ఈజిప్షియన్ పిరమిడ్ లో పెట్టినటువంటి రాయి 100 టన్స్ బరువు ఉంటుంది. ఇప్పుడు ఆ రాళ్ళు వాళ్ళు ఎక్కడ వాళ్ళు కట్ చేశారు వాటిని, ఈజిప్షియన్ పిరమిడ్ లో పెట్టినటువంటి ఒక్కొక్క రాయి 100 టన్స్ బరువు అది. అప్పుడు ఎడారే, ఇప్పుడు ఎడారే. 2-3000 ఇయర్స్ బ్యాక్ we have historical evidence for that. ఇప్పుడు ఈ రాళ్ళని వాడు అక్కడ తీసుకొచ్చి ఎలాగ పైకి హాయిస్ట్ చేశారు, స్టిల్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. దే డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఇంత పెద్ద సైంటిస్ట్, దే డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్. కానీ మన స్పిరిచువలిజం ఏం చెప్తుంది అంటే, ఇఫ్ యూ నో బ్రెత్ కంట్రోల్, ఎంత బరువైనా ఎత్తేయగలవు. నువ్వు చిన్న కుర్రాడు బరువు ఎత్తేయచ్చు, మొత్తం పిరమిడ్నే కాదు మౌంటైన్ ఎత్తేయచ్చు. హనుమంతుడు మౌంటైన్ ఎత్తి హిమాలయాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లి పెట్టాడు. యూ సే ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్, అది వేరే విషయం, నీ ఇష్టం, అది నమ్ముతావా నమ్మవా అన్నది. కానీ మన ఋషులు ఏం చెప్తున్నారు, నువ్వు కొండనెత్తేయచ్చు అంటే ఒక రాయి నెత్తలేవా, ఎత్తి పెట్టలేవా అక్కడ. ఆ టెక్నాలజీ, బ్రీదింగ్ టెక్నాలజీ. ఇప్పుడైనా మీరు చూడండి, కాస్త బరువు ఎత్తాలంటే మీరు ఎగ్జర్ట్ చేసేటటువంటి ప్రెషరు, బరువు ఎత్తక్కర్లేదు అంటే మీరు ఎగ్జర్ట్ చేసేటటువంటి ప్రెషరు మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒక్కొక్కసారి పెళ్లి భోజనాలలో పూర్వకాలంలో మర్చంబులు ఉండేవి, వీపు వీపు అనుకుని వంట భోజనానికి విస్తళ్ళు వేసేవారు. యు ఆర్ ఫాలోయింగ్ మై లాజిక్? మర్చంబులు ఉండేవి, ఎంత ఇక్కడ విస్తరుంది, ఇక్కడ వడ్డిస్తున్నారు, మర్చం పెట్టేవారు, ఇక్కడ విస్తరుంది. నిండా ఉన్న మర్చంబు తీయటానికి, ఖాళీగా ఉన్న మర్చంబు తీయటానికి తేడా ఎప్పుడు అర్థమవుతుందంటే, మీకు నిండా ఉంది అనుకోండి, మీరు యు ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్, కానీ నువ్వు ఎత్తేసరికి అది ఖాళీది. డి యూ నో ద డిఫరెన్స్? పాయింట్ అర్థమైందని నేను చెప్పింది అంటే, అంటే నువ్వు ఏమనుకుని చేస్తున్నావో దాన్ని బట్టి ప్రెషర్ ఇస్తున్నావు. నువ్వు నీ చేతులకి ఆ బరువు ఎత్తటానికి కావాల్సిన ఎనర్జీ నువ్వు దేనివల్ల ఇస్తున్నావు? బై వాట్ యు థింక్. కానీ నువ్వు ఆలోచించింది తప్పైనప్పుడు ఏమవుతుంది? ఆ అనుభవం ఉందా మీకు ఎప్పుడైనా బరువుగా? యు గాట్ ది పాయింట్? ఇంకోటి మీరు చూడండి, ఏదైనా ఒక బరువైన వేస్తూ వస్తాలి అంటే మీరు ఊపిరి ఆపేస్తారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎత్తాలనుకోండి ఓ బరువు అయింది, ఊపిరి ఆపేస్తారు. ప్రాణాయామ టెక్నిక్స్ లో చేంజ్ ఇన్ కాన్షియస్నెస్ టెక్నాలజీ పతంజలి యోగ సూత్రాలలో కేవల కుంభకము అనేటటువంటి ఒక స్పెషల్ సాధన ఉంది. ఆ కేవల కుంభకం చేసినటువంటి వాడు ఎంత బరువునైనా ఎత్తేస్తాడు. లాజిక్ అది, నువ్వు ఎత్తలేవు బరువు, కానీ వెయిట్ లిఫ్టర్ బరువు ఎత్తగలడు అని తెలుసు కదా నీకు. కానీ వెయిట్ లిఫ్టర్ బరువు ఎత్తటానికి సాధన చేశాడు వాడు. అలాగే ఈ బరువులు ఎత్తటానికి స్పెషల్ టెక్నిక్స్ ఆఫ్ సాధన ఉంటే చాలు. ఉదాహరణకి, సుమారు 6 అడుగులు ఎత్తు మార్బుల్ స్టోన్ బరువుగా ఉంటుందా ఉండదా? ఇంకేత షిర్డీ సాయి విగ్రహాన్ని జైపూర్ నుంచి తెప్పిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు క్రేన్స్ కావాలండి, ఇది ప్రతిష్ట చేయడానికి మనుషులు ఎత్తలేరు అని. ఓ చోట ఐ హావ్ సీన్ ఇట్ మై సెల్ఫ్, క్రేన్స్ అరేంజ్ చేశారు, కానీ యాజ్ యూజువల్ ఆ టైంకి వాడ రాలేదు. ముహూర్తం టైం అయిపోతుంది, మళ్ళీ అంబరీ షుట్ అయితే ముహూర్తం టైం అయిపోతుంది, ఆ ముహూర్తానికి అది ఎత్తి పెట్టాలి. నన్ను అడిగారు, క్రేన్స్ రానివ్వండి, దానికేమి, సాయి నోస్ వెన్ టు సిట్ దేర్, ప్రశ్నే లేదన్నాడు ఆయన. మీరు ఎత్తండి అన్నాడు, 4 ఎత్తి పెట్టేశారు. క్రేన్ చేయవలసింది మొన్న నా కళ్ళ ముందు, మొన్న అంటే 2-3 ఇయర్స్ బ్యాక్, ఐ నో ఇట్ పర్సనల్లీ. క్రేన్స్ కావాలన్నాడు, కానీ క్రేన్స్ రాలేదు. మరి ఏం చేశారంటే 4 ఎత్తారు, పెట్టేశారు. అందుకో మామూలు మనుషులు వాళ్ళు పెద్ద. లాజిక్ అర్థమైందా? అంచేత బ్రీదింగ్ గివ్స్ యూ ట్రెమెండస్ పవర్. అందుకు ఈ ఎగ్జాంపుల్ అంతా ఇచ్చింది. మీరు కొండలు ఎత్తేయవచ్చు, దాన్ని ఎత్తేయవచ్చు, దీన్ని ఎత్తేయవచ్చు, అది చేసేయవచ్చు. అంచేత ద వే ఆఫ్ లివింగ్ లో ద బ్రీదింగ్ ప్యాటర్న్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఆ బ్రీదింగ్ ప్యాటర్న్ లో చాలా ఇంపార్టెంట్ బ్రీదింగ్ ప్యాటర్న్ ఏది? ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? మీరు సర్వజ్ఞులు అయిపోయారు, ఇంకేముంది, మీరు ఋషులు అయిపోయారు, మీకే తెలిసిపోయింది నేను ఏం చెప్పబోతున్నాను. చేసేయండి సార్, ఐదు సార్లు అయిపోగానే ఆపేయండి. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ ఇదంతా ఎందుకు, మీరు ఆ కేవల కుంభకం నేర్పేయండి అని. ఇస్ ఇట్ పాసిబుల్? యూ హ్యావ్ టు లెర్న్ స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ వీక్ ఐ విల్ టీచ్ యూ కపాలభాతి. చేసుకుంటున్నారు మీరు ఇంటి దగ్గర? మీరేమైనా రైట్అవుట్స్ ఇస్తున్నారా? దుర్వాసుండవాళ్ళు నేను ఇలా అంటే అట్ట నేను అని పళ్ళు బిగిస్తే దుర్వాసు. ఖచ్చితంగా ఈ క్లాస్ చెప్పింది మీరు రాసుకోండి అమ్మా. వింటే ఏమవదు, ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్ బ్రెయిన్స్. అండ్ నాట్ ఓన్లీ ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్ బ్రెయిన్స్, ఇట్ షుడ్ యాక్ట్ లైక్ దట్ యాజ్ ఇఫ్ రైట్. అంచేత ద వన్ వే ఆఫ్ లివింగ్ ఈజ్ టు చేంజ్ యువర్ బ్రీతింగ్ ప్యాటర్న్, చేంజ్ యువర్ ఫుడ్, నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సన్లైట్, అండర్స్టాండ్ కలర్ థెరపీ. ఇది మీరు నేర్చుకోవాలి. ఇది ఇదంతా నేను మీకు చెప్తాను ఒకదాని తర్వాత ఒకటి. 30th June వరకు మొత్తం సిలబస్ పుస్తకాలు చెప్పేస్తాను నేను మీకు, సో దట్ ఎవరికి ఏ స్పీడ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పీడ్లో మీరు చదువుకుంటూ ఉండొచ్చు రావచ్చు. కానీ సంజీవని అనేటటువంటి కాన్సెప్ట్స్లో మీకు మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఫుడ్, క్యాలరీ వాల్యూ, న్యూట్రిషన్ వాల్యూ. దీనికి ఆ బుక్ ఈజ్ ఓన్లీ ఏ గైడింగ్ బుక్. ఏ బుక్? డాక్టర్ అమన్ బుక్. మరి మీరు ఏం చేయాలి అంటే అందులో మనం డే టు డే చాలా మామూలుగా వాడేటటువంటి కూరలు, పప్పులు ఎక్కువేం లేవు. అసలు చాలా ఇచ్చాడు వాడు, కానీ అవంతా వద్దు. మనం డైలీ వాడేటటువంటి దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూ అది ఆ పుస్తకాల్లో ఉన్నది. మరి నువ్వు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కదా, మరి అవేవో చూసి చెప్పు అందరికి. తను తెలుసా మీకు? రత్నాకర్ వాళ్ళ అమ్మాయి. రత్నాకర్ అమ్మాయి, షీఈస్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంఎస్సీ ఇన్ న్యూట్రిషన్. అండ్ నౌ పిహెచ్డీ చేస్తున్నావు కదా. ఇచ్చేది అలాంటి వాళ్ళని కాస్త వెంటపడాలి మీరు. వాళ్ళు మేధావి వర్గం కదా, వాళ్ళు వింటూ అంత ఈజీగా రారు మన దగ్గరికి. కాస్త కొంచెం లంచాలు అవి ఇచ్చి ఇంట్రెస్ట్ ఉండాలమ్మా. వీఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ ఎ ప్లాన్డ్ వే. చేత నువ్వు ఎంఎస్సీ అది చదవటానికి ఎంత కష్టపడ్డావో దాన్ని అంత కష్టమో దీనికి పడు. ఏం కావాలని చెప్తున్నాను, ఫుడ్ స్టఫ్, న్యూట్రిషన్ వాల్యూ. అండ్ ఆ న్యూట్రిషన్ వాల్యూతో పాటు అందులో ఉన్నటువంటి మినరల్ కంటెంట్, పొటాషియం ఎంత, ఫాస్ఫరస్ ఎంత, మీకు తెలియాలి ఫుడ్ స్టఫ్స్లో ఏది ఉందో. అంచేత అప్పుడు మీరు ఆ ఫుడ్ తింటున్నప్పుడు డోంట్ ఈట్ ఫర్ టేస్ట్, ఈట్ ఫర్ ద మినరల్ కంటెంట్. అప్పుడు మందుల దగ్గరికి వెళ్ళక్కర్లే మీకు. ఎందుకంటే మందులన్నీ అందులోంచి తీసిచ్చినవే. మన ఫుడ్ స్టఫ్స్లో ఉన్నటువంటి మినరల్స్ అవి వేరు చేసి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి క్యాప్సూల్ ఫామ్లో ఇస్తారు. మీకు నేచరే ప్లాంట్ ఫామ్లో ఇస్తుంది అది. అర్థమైందా? దానికి ఎన్ని గ్రామ్స్, ఎంత తింటే ఏమొస్తుంది, ఎలా వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి మెమరీ పెంచడానికి ఇవాళ పేపర్లో ఏదో పడింది, మీరు చూసారా ఇవాళ నిన్న పేపర్? ఎవరైనా చూస్తుంది మీ వాళ్ళ నుంచి? మీరు పేపర్ చూసాను నేర్చుకోండి ముందు. అవునమ్మా, ఉండాలి. దానికి వాడు ఏం చెప్పాడంటే మీరు టిఫిన్ చాలా ఎక్కువ చేస్తే మెమరీ బాగా పెరుగుతుంది. సన్నగా ఉండాలి, వెయిట్ పెరగకూడదు, స్లిమ్గా ఉండాలి అని తిండి మానేస్తే తర్వాత చాలా చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కి. చేత కనీసం టిఫిన్ దంచి తినండి, అది వాడు రాశాడు. అంటే ఏంటి అక్కడ, యు ఆర్ థింకింగ్ యు ఆర్ ఈటింగ్, కానీ మీరు తింటున్నటువంటిది క్యాలరీ వాల్యూగా చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఈ కాలం ఫుడ్ స్టఫ్స్లో, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ స్టఫ్స్లో అసలు క్యాలరీ వాల్యూ ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్ ద ఫుడ్ ఈజ్ 90% కంప్లీట్లీ బర్న్డ్ కదా. ఇంకేముంటుంది, పనికి రానటువంటివి ఎక్కువ ఉంటాయి ఫ్యాట్స్. కొంచెం ఆ యాంగిల్లో మీరు ఫుడ్ స్టఫ్స్ గురించి ఆలోచించండి. మరి నాకు అది ఏదైనా రేపు ఏమైనా రెండో మూడో చూపిస్తారా, లేకపోతే నేను వచ్చినా ఇలా గాల్లో చెప్పుకుంటూ పోవటమేనా? రేపు ఏం చేయాలి? కనీసం రెండు ఫుడ్ స్టఫ్స్ మామూలుగా మనం తినేటటువంటివి, ముఖ్యంగా కూరల్లో, కార్బోహైడ్రేట్స్ గురించి వరి కాబాక, కూరలు మనం బాగా మామూలుగా తినేటటువంటి ఆకుకూరలు, మామూలుగా తినేటటువంటి పొటాటో, ఇదేంటది డ్రమ్ స్టిక్, వీటి యొక్క అది మీరు ఎప్పుడు ఆ కూర వండుకుని తిన్నా ఏం చేయాలి అంటే, ఇగో ఇందులో ఇంత ఫాస్ఫరస్ ఉంది, ఇంత పొటాషియం ఉంది, ఇంత బీ1 ఉంది, ఇంత బీ12 ఉంది అన్నది మీకు ఇంకా తెలియాలి ఇంకా, రైట్? ఇది సంజీవిని యాంగిల్లో చెప్తున్నాను నేను మీకు. ఒకటేం చెప్పాను, బ్రీదింగ్ నేర్చుకోండి, కరెక్ట్ బ్రీదింగ్. కరెక్ట్ బ్రీదింగ్లో మన వాళ్ళు, మన ఋషులు 5 రకాలైనటువంటి ప్రాణాలు ఉంటాయన్నారు. ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన, సమాన. ఎనటామికల్గా కనుక మీరు చూస్తే మీ లంగ్స్ కూడా 5 లోబ్స్గా డివైడ్ అయి ఉన్నాయన్నది చాలామందికి తెలియదు. ద రైట్ లంగ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్, ద లెఫ్ట్ లంగ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. అంచేత నువ్వు పీల్చినటువంటి గాలి గ్యారంటీగా ఎన్ని భాగాలుగా మారుతుంది? అందులో ఏ లోబ్లో ప్రాణశక్తి ఉన్నది, ఏ లోబ్లో సమాన శక్తి ఉన్నది తెలియదు మనకి. కానీ ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే లంగ్స్ లో ఉండేటటువంటి ఈ లోపలికి వెళ్తున్నటువంటి గాలి బ్రాంకైల్ ట్రీ అని సైంటిస్టులు చెప్తారు. అంటే ఏంటి, ఇక్కడ నుంచి పైకి ఇలా వెళ్తుంది, ఇలాగే ముద్దం విస్తరిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ ఏ ఇన్వర్టెడ్ ట్రీ. ఊర్ధ్వమూలం అధశ్శాఖం మచ్చద్ధం ప్రాహురవ్యయం, 15వ అధ్యాయం భగవద్గీత. భోజనానికి ముందు ఇది వరకు చదివించేవారు. భోజనానికి ముందు ఎందుకు? 15వ అధ్యాయంలోనే ఈ ఇన్వర్టెడ్ బ్రాంకైడ్ ట్రీ గురించి చెప్తూ ఆహారాన్ని అరగదీయటానికి, ఆహారాన్ని డైజెస్ట్ చేయటం, అరాయించుకోవటానికి, డైజెస్ట్ చేయటానికి ప్రాణము సమానము ఇవి రెండు కలిసి వర్క్ చేస్తాయి అని అందులో చెప్తాడు. ఎందులో? 15వ అధ్యాయం చెప్తాడు. తెలుసా ఆ శ్లోకం ఏంటో? అహం వైశ్వానరో భూత్వా ప్రాణాపాన సమాయుక్త, ప్రాణము అపానము ఎప్పుడైతే సమానంగా అవుతుందో యూ కెన్ డైజెస్ట్ ఎనీథింగ్. అంత పెద్ద సైన్స్ చెప్పిన దాన్ని ఎంత హేయంగా మనం చూస్తున్నామో భగవద్గీతని. ఎందుకంటే నీకు అది బ్రాంకైల్ ట్రీ గురించి చెప్తుందనే తెలియదు నీకు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ యూ. ఊర్ధ్వమూలం మధశ్శాఖం మచ్చద్ధం ప్రాహురవ్యయం, అనాదిగా ప్రతి మనిషిలోనూ కూడా ఈ ఇన్వర్టెడ్ ట్రీ ఉన్నది. 5 లోబ్స్ ఉన్నాయి కదా, అందులో ఏ లోబ్ నాకు తెలీదు. ఇంతవరకు నేను అర్థం చేసుకోగలిగాను. కెన్ యూ నాట్ జాయిన్ ఇన్ దట్ రీసెర్చ్ విత్ మీ? ఇప్పుడు లోమ విలోమ ప్రాణాయామం మనం చేస్తున్నప్పుడు, తర్వాత ఇప్పుడే ఏం చెప్పాను, అప్పుడు ఈ లోబ్స్లో ఓ పర్టికులర్ యాంగిల్లో మనం ఎలా ప్రాణశక్తిని పంపించాలి అంటే, శరీరంలో ఉన్నటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి 5 లోబ్స్కి 5 వేళ్లకి ఉన్న లింక్ మనకి తెలియాలి. అది తెలియదు మనకి ఇంకా. ఋషులకి తెలుసు. కేశవదాస్ అని ఈ ముద్రల మీద రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి, అతను చాలా స్పష్టంగా ఈ 5 లోబ్స్లో ఉండేటటువంటి దానికి డైరెక్షన్స్ ఇచ్చి, అమెరికాలో చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతుంది, చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతుంది అది. అందులోంచి పాయింట్సే చెప్తున్నాను నేను. ఇంచేత ఈసారి మీరు భోజనం చేస్తున్నప్పుడు కొంచెం ఆ 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలు కాస్త అర్థం చేసుకోవటానికి ట్రై చేసి, మీకు తెలిసినా తెలీదా, 15వ అధ్యాయం ఇది వరకు పూర్వకాలంలో ఈ పంటి భోజనాలు చేస్తున్నప్పుడు అందరూ సామూహికంగా చదివేవారు 15వ అధ్యాయం. ఇందుకు 15వ అధ్యాయం చదివేవారు కూడా తెలియదు పాపం వాళ్ళకి, ఆ సంస్కృత శ్లోకాలు అర్థం అవుతాయిగా. కానీ ద ఫార్ములా ఈజ్ దేర్, ఇట్ వర్క్స్. ప్రాణపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం, 4 రకాలైనటువంటి ఆహారాన్ని కూడా నేను పచనం చేసుకుంటున్నాను అని పాపం ఆయన అక్కడ శ్లోకంలో రాస్తే ఇది చదివితే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, ముసలాళ్ళు ఎవరో చదవాలి తప్ప ఎవరు చదవాలి ఇది? ఎవడికి బాగా అన్నం ఆరాయించుకోవాలని ఉందో వాడు చదవాలి. బ్రీదింగ్ టెక్నిక్స్, బ్రీదింగ్ టెక్నిక్స్ మళ్ళీ ఒకసారి చేసేద్దాం. ఇంకేంటే ఆ టెక్నిక్ ఎన్నిసార్లు చేస్తే అంత రిజల్ట్, అది మంచిదే నేను ఎంత చెప్పినా. ఓకే, మరి నేను మాత్రం పద్మాసనంలో కూర్చొని నాకు కాస్త కాలనీ పెడుతోంది, మీరు మాత్రం పద్మాసనంలో కూర్చోండి. కూర్చోగలిగేవాళ్ళు, కూర్చోలేని వాళ్ళు ఓకే. ఇంకేత బ్రీతింగ్ టెక్నిక్స్ లో కంటిన్యూస్ గా మీరు చేసేటటువంటి ఒక బ్రీతింగ్ టెక్నిక్ నేర్చుకోండి, డీప్ స్లో రిథమిక్ బ్రీతింగ్. అలవాటు చేసేసుకోండి అది. ఎప్పుడైనా రోడ్డు మీద నడుస్తున్నా, సినిమా చూస్తున్నా, మామూలుగా మీరు ఏదైనా చేస్తున్నా, స్లో డీప్ రిథమిక్. ఎంతసేపు పీల్చుకోగలిగితే ఎంతసేపు పీల్చుకోండి, ఎంతసేపు వదలగలిగితే అంతసేపు మెల్లిగా వదలండి, చూడండి ఏమవుతుందో. చేస్తున్న వాళ్ళు నేను చేస్తున్నామని చెప్పాక రిజల్ట్స్ కూడా మీరే చెప్పండి. తర్వాత నేను మన ఋషి ఏం రిజల్ట్ వస్తుందని చెప్పారో కంపేర్ చేసుకుందాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్, ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. సినిమా చూస్తూ చూసుకోవచ్చు, టీవీ చేస్తూ, క్లాస్ రూమ్లో, ఆఫీసులో, గుర్తొచ్చినప్పుడల్లా మీరు ఏం చేయాలి, లోతుగా గాలి పీల్చుకోండి, డీప్ బ్రీతింగ్, స్లోగా వదలండి. ఎంతసేపు పడితే అంతసేపు పట్టనివ్వండి. అప్పుడు బస్ స్టాప్లో నుంచుని ఉన్నారు, బస్సు రావటం లేదు, పెద్ద బస్సు ఎప్పుడూ రాదు అని తిట్టుకోకుండా ఏం చేయాలి? అప్పుడు ఏంటి మీకు అసలు తిట్టుకోరు, టెన్షన్ రాదు. తమాష ఇంకోటి కూడా నేను చూశాను, మీరు ఈ బ్రీతింగ్ అలా మొదలెట్టగానే బస్సు వస్తుంది, మిమ్మల్ని బ్రీతింగ్ చేయనివ్వదు అది. మీరు ఎక్కడ బాగుపడిపోతారో అప్పుడు దాన్ని మీరు ఒక కొత్త ఫార్ములా దాన్ని చెప్పచ్చు. ఎప్పుడైనా మనం డీప్ బ్రీతింగ్ చేయబోతూ ఉంటే మనం అనుకున్న పని జరిగిపోతుంది. ఆ రిజల్ట్ వస్తుందో రాదో మీరు చూడండి. అది చెట్టు నేచర్ మిమ్మల్ని బాగుపడినవదు. యూ హ్యావ్ టు ఫైట్. డీప్ బ్రీతింగ్ గురించి ఇచ్చిన సజెషన్ కాస్త అలవాటు చేసుకోండి, అది మీరు మననం చేసుకోండి. మీరందరూ కూడా మీ వే ఆఫ్ లివింగ్ అలా మారకపోతే ఎంత కబుర్లు చెప్పినా వేస్ట్. సంజీవని గాట్ ది పాయింట్, బ్రీతింగ్ చేంజ్ చేస్తాం. ఇంకోటి ఏం చెప్పుకుందాం మనం? ఫుడ్ స్టఫ్స్ యొక్క న్యూట్రిషన్, క్యాలరీ అండ్ మినరల్ కంటెంట్ మీరు కాస్త బట్టి కొట్టండి. ఇంకా అది యూ షుడ్ బికమ్ సైంటిస్ట్. పూర్వకాలంలో వాళ్ళు ఫలానా దేవతకి ఈ ప్రసాదం, ఫలానా దేవతకి ఈ ప్రసాదం, లలితా సహస్రనామం చేస్తున్నప్పుడు మీరు ఈ వంటకాలు వండి పెట్టండి అనేది, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ థింకింగ్కి ఆ ఫుడ్ హెల్ప్ చేస్తుంది. అందుకు రైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నాలజీ వాళ్ళకి మళ్ళీ ఏదో నేను టిప్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఎవరికి టిప్ ఇచ్చాను? సంజీవ్ని వాళ్ళకి ఇచ్చాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నాలజీ, కాన్షియస్నెస్ చేంజ్కి ఏది ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. ఆఫ్ కోర్స్ అందుకే అందరికీ కామన్గా కలిపి చెప్తున్నాను, కానీ అసలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నాలజీకి ఏదైనా బుక్స్ చెప్పానా? పతంజలి యోగ సూత్రాలు, ఇంకా ఒక బుక్కే చెప్పానా? మరి ఎవరైనా మీలో ఆ న్యూ థాట్ బుక్స్ గురించి అసలు ఇంట్రెస్ట్, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూసుకోండి. ఎవరిని కాంటాక్ట్ చేయాలని చెప్పా? అది ఉందా బుక్? అదేంటది? పతంజలి యోగా సూత్రాలు సార్. ఓకే, మీరు పిపి క్రింబే దాని గురించి చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో? ఏంటమ్మా? అవి కాదమ్మా, అవి కాదు, అవంతా వాళ్ళది, శంబలా వాళ్ళది. పిపి క్రింబే దానికి సంబంధించినది కాస్త డౌన్లోడ్ చేసి, సాఫ్ట్ కాపీ నీ దగ్గర ఉందా? ఉంటే కావాల్సిన వాళ్ళకి పేమెంట్ మీద. నెవర్ గివ్ ఎనీథింగ్ ఫ్రీ. ఫ్రీగా ఇచ్చింది, మూలపడి ఉంటుంది. నథింగ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ మాత్రం. సిపి కింబే గారు ఏం చేశారు? ఇట్ ఈజ్ యువర్ బిలీఫ్ విచ్ క్యూర్స్ యూ అని 2400 మంది గుడ్డి వాళ్ళకి, నడక లేని వాళ్ళకి ఈ కాలంలో నడక కన్ను ఇప్పించాడు. ఇట్ ఈజ్ రికార్డెడ్, గో అండ్ సీ ఇట్ ఇన్ ది వెబ్సైట్ సిపి కింబి, చూడండి అది. కానీ అలాంటి వాడు అతను ఒక్కడైనా కాదు, 1000 మంది ఉన్నారు. వాళ్ళందరి లిస్ట్ ఉంది అక్కడ. మీకు నచ్చిన పేరు పట్టుకుని మీరు దాన్ని కొడితే అతను రాసిన పుస్తకాలు అవంతా కూడా మీకు దొరుకుతాయి. కానీ ఆ వెబ్సైట్ పేరు ఏదో మారిందన్నావుగా, చూడదు ఏదో. ఇఫ్ ఎనీబడి ఆస్క్ దెన్ ఓన్లీ, నువ్వు దాని మీద అలా రాసేయి బాక. ఇష్టం ఉన్న వాళ్ళని కాస్త బతిమాలించుకో. లెట్ పీపుల్ నో. నీకు ఒక పుస్తకం కావాలంటే ఇక్కడేంటి అంతా ఇలా గోర్గోరామని చెప్పేసరికి అలా వ్యాసాలు వేసేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకునే వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళు వినండి, నేనేం వద్దంటే లేదు. అంచేత ఇంకో పుస్తకాల గ్రూప్ చెప్పాను నేను, జ్వాలాకుల్ మహర్షి. ఆయన ఎవరని చెప్పాను నేను? కృష్ణుడి యొక్క కొలీగ్. నేను నమ్మండి చాలామని చెప్పాను నాకు. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్. నాకు తెలియదు, ఐ బిలీవ్ ఇట్. ఎందుకు డబల్ ఆశలు? ఐ బిలీవ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ బిలీవ్ ఇట్, యూ బిలీవ్ ఇట్. 24 పుస్తకాలు రాశాడు అతను. ఒక్కొక్క పుస్తకము అద్భుతమైనటువంటి పుస్తకము. గ్యారంటీగా ఇవాళ నేను ప్రిడిక్షన్ ఇస్తున్నాను. ఈవెన్ దో ఐ నెవర్ లైక్ టు ప్రిడిక్ట్. ఏంటి నేను ఇవ్వబోయే ప్రిడిక్షన్ అంటే, రాబోయే 5 సంవత్సరాలలో దీస్ బుక్స్ విల్ బికమ్ ద హౌస్ హోల్డ్ నేమ్. ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. మీరందరూ కలిసి చేస్తే చేయండి, లేదా ఐ విల్ సీ టు దట్ దట్ పీపుల్ విల్ సీ దీస్ బుక్స్. ఎందుకంటే ఆ పుస్తకాలంత గొప్పవి. మనుషుల పుస్తకాలు చూడక చూస్తే అందులో సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అని ఒక బుక్ ఉంది. ఇట్స్ అబౌట్ 300 కరెక్ట్ గుర్తులే, ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ బుక్. కానీ దాన్ని నేను 16 పేజీలకి ఎదురెట్టి, 32 సార్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆ బుక్ నేను ఎబ్రిడ్ చేసి ఇంగ్లీష్లో ఉందది, దాన్ని నేను ఏం చేశాను, తెలుగులో కమెంటరీ ఇచ్చా. ముందది ఇట్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. ముందు ఆ బుక్ చదవండి. నా సలహా ఏంటి అంటే, రేపు 11th to 5th ఏముంది, ఉంది కదా ఆ క్యాంపులో, యూ మేక్ ఇట్ ఎ టెక్స్ట్ బుక్ తెలుగు. అంటే ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ఎందుకు కలపలేదా? ఓకే. ఇది ఎన్ని పేజీలు? ఇది 94, అది 1 సైడ్ 2 సైడ్ 32. ఓకే. సో దిస్ ఈజ్ ద బుక్ సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. మీరు ఇవాళ ఎంత తారీఖు? రేపటి నుంచేనా? సరే, మరి సోల్ అండ్ ఇట్స్ మెకానిజం ఎప్పుడు పెడతారు, ఏం పెడతారు, అలాగే చూసుకోండి. కానీ నా క్లాసెస్ మాత్రం ఎప్పుడు 4 to 5 or 5:15. 5:15 తర్వాత ఐ స్టాప్. దాని తర్వాత మీరు మీ టైం టేబుల్ ఎలా వేసుకుంటారు, కానీ కాస్త ప్రాక్టికల్గా వేసుకోండి. అండ్ డోంట్ బికమ్ ఓవర్ అంబిషియస్. ఒక్క నిమిషం టైం లేకుండా నేను చదివేస్తాము అంటే మీరు చదవచ్చు, కానీ అది అది కాస్త ప్లాన్ చేసుకోండి టైం టేబుల్. అంచేత రేపు ఈ పుస్తకంలోని కొన్ని విషయాలు కూడా నేను ఫర్ 1/2 hour ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఆ క్లాసెస్కి క్యాంపులోకి రాని వాళ్ళు కూడా రావచ్చు. ఈ 4 to 6 క్లాస్ ఈజ్ ఫర్ ఆల్ అంటిల్ 30th June. అది బాగా గుర్తుంచుకోండి. అంటే ఐ వాంట్ నాట్ ఓన్లీ క్రియేట్ ఎన్ ఇంట్రెస్ట్, ఇలాంటి వర్క్ చేస్తున్న వాళ్ళు గ్రూప్స్ ఎలా ఫామ్ అవ్వాలి. ఏ గ్రూప్? ICTకి చెప్తున్నాను కదా, జ్వాలాకుల్ బుక్స్, దీస్ బుక్స్. కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి, చదవండి. అది వెబ్సైట్కి దానికి వెళ్ళది చదవకుండా కేవలం నా క్లాస్ విని మాత్రం మీకేం రాదు. కానీ అది చదువుతో నా క్లాస్ వింటూ మీరు ముందుకెళ్తే యూ మే బికమ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. స్పిరిచువల్ సైంటిస్ట్. అంటే స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఏంటి? భగవంతుడిలో ఎలా లీనం అవటం, బాధ్యతలు వదిలేసి. మరి స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే నా ఉద్దేశం ఏంటి? యూ విల్ నో హౌ టు లివ్ రైట్. ఇంకా శంబాల గురించి 2 నిమిషాలు చెప్పి ఆపేస్తాను ఇవాళ క్లాసు. ఇవాళ చెప్పింది మీరు ఆ డివిజన్ గుర్తుంచుకోండి. చాలా విషయాలు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పినా చెప్పేవి చాలా తక్కువ చెప్తున్నాను. ఆ తక్కువ చెప్పేవే ఇప్పుడు మీకు వస్తున్నాయి పాయింట్స్. ఇదివరకు చెప్పిన పాయింట్స్ ఈ పాయింట్స్ కలుపుకోండి. దేని దేని కలుపుకోవాలి మీరు? సంజీవిని ద వైబ్రెంట్ లైఫ్కి ఏం చదవాలి, ఏం పుస్తకాలు ఉన్నాయి, ఏం హోంవర్క్ ఇస్తున్నాను అది మళ్ళీ మీరు రైటప్ చేసి ఇవ్వండి. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నాలజీకి చాలా స్పష్టంగా నేను మీకు సెట్ ఆఫ్ బుక్స్ ఇస్తున్నాను. కానీ మొత్తము ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ బిలీఫ్. బిలీఫ్ అంటే నమ్మకం. ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి, నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను దీని రిజల్ట్స్ ఇలా వస్తాయి అంటే ఉండండి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను అని అవుడు అండు. వి యాక్సెప్ట్ ఇట్, వి బిలీవ్ ఇట్. వి బిలీవ్ ఇట్ బికాజ్ వాళ్ళ మీద మనకి బిలీఫ్ ఉంది. వాళ్ళు టెస్ట్ చేయకుండా, కన్ఫర్మ్ చేయకుండా ఇది చెప్పరు అని. అంతేత ఎవ్రీథింగ్ గోజ్ ఆన్ బిలీఫ్. అంతేత ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎ బ్లైండ్ బిలీఫ్. పేరెంట్స్ దగ్గర మనం ఏంటి, వీళ్ళు మనకి హాని కలిగించేటటువంటి సలహా ఇవ్వరు. ఈజ్ ఇట్ ఎ బ్లైండ్ బిలీఫ్? ఇట్ ఈజ్ నాట్ ఎ బ్లైండ్ బిలీఫ్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అందుకే పెద్ద పెద్ద పోస్టులకి వెళ్తున్నప్పుడు బ్లడ్ రిలేటివ్స్ని పెట్టుకుంటారు కొడుకుల్ని వాళ్ళని. తర్వాత కొడుకుల వల్ల బాధపడుతూ ఉంటారు, అది వేరే విషయం. ఇంచేత నమ్మకం వాళ్ళ మీదే ఉంటుంది, ఉండాలి కూడా. తప్పని నేను అంటలే. ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయంటే ఆ కొడుకులకి ఎలా జీవించాలో నేర్పలేదు. ఇంచేత ద ఎంటైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నాలజీ ఇస్ బేస్డ్ ఆన్ బిలీఫ్. అందుకే భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాస రూపిణో. దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నాలజీ. ఆ బేసిస్కి నేను మీకు ఇన్ని సెట్ ఆఫ్ బుక్స్ చెప్తున్నాను నేను. అవి కాకుండా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఈయన రాసిన బుక్స్, ఆయన రాసిన బుక్స్, అరవిందో ముఖ్యంగా రాసినటువంటి డివైన్ లైఫ్, సింథసిస్ ఆఫ్ యోగా, చాలా బాగుంటాయి అవి స్లోగా. కానీ ప్రస్తుతానికి నేనేం బుక్ స్టార్ట్ చేయబోతున్నాను, సోల్ అండ్ ఇట్స్ మెకానిజం స్టార్ట్ చేయబోతున్నా స్లోగా, డ్రాప్ బై డ్రాప్. 1 సంవత్సరం కనుక మనం కష్టపడగలిగితే ఆల్మోస్ట్ వీళ్ళందరి బుక్స్ కూడా మనం ఫినిష్ చేసేయగలుగుతాము. దీని తర్వాత శంబళ గురించి ఆలోచిద్దాం, వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. శంబళ అంటే ఏం చెప్పాను, హిమాలయాలలో ఉంది కానీ లేనటువంటి ఒక ప్లేస్ ఉందది. కానీ ఇఫ్ యూ వాంట్ టు గో దేర్ ఇట్ ఈస్ నాట్ దేర్. రెండు ఇన్సిడెంట్స్ చెప్తాను నేను మీకు. నిజంగా మనం ఎవరిని నమ్ముతాము, ఎవరైతే ఆ మాట చెప్పారో వాళ్ళ అబద్ధం చెప్పారని అనుకుంటాము, వాళ్ళ లైఫ్ గురించి చెప్తున్నాను నేను. బ్లావిట్స్కి, యునో బ్లావిట్స్కి, థియోసాఫికల్ సొసైటీని స్టార్ట్ చేసినటువంటి. బాంబే వచ్చింది ఆవిడ. బాంబే వచ్చాక సి జినరాజ దాస అండ్ అదర్స్, సమ్ మిలియనీర్స్ ఆఫ్ బాంబే, వాళ్ళతో ఆవిడ ఏముందంటే ఓ ప్లేస్కి వెళ్ళాలి నేను. ఆ ప్లేస్ పేరు చెప్పింది, ఐ డోంట్ రిమెంబర్ నౌ దట్ ప్లేస్. అక్కడ ఒక మహల్ ఉంది, ఆ మహల్లో నా గురువు నివసిస్తున్నాడు. ఉంచేత ఐ వాంట్ గో టు దట్ ప్యాలెస్. వీళ్ళు మహల్ మహల్ చూసుకున్నారు బాంబే. అసలు ఆ ప్లేస్లో ఏం లేదుట అక్కడ. దాని పక్కనే ఏముంది అంటే ఇట్ ఈస్ అన్ ఎంప్టీ డిజర్టెడ్ ల్యాండ్. దాని పక్కనే ఏమంటారు దాన్ని, బర్నింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి చెప్పారు వీళ్ళు. అక్కడ మహల్ లేదు, ఏమీ లేదమ్మా, అక్కడ దిస్ ఇస్ ఓన్లీ ఏ డిజర్ట్ అండ్ స్వాంప్స్. మా గురువు అక్కడ ఉన్నాడు, నేను వెళ్తున్నా, మీరు వస్తారా, ఏం చేస్తారు అప్పుడు? అది ఏమంటారు, గుర్రబండి, గుర్రబండిలో వీళ్ళు నలుగురు ఐదుగురు ఎక్కి వెళ్ళారు. వెళ్తే ఈవిడ దారి చెప్తుంది, అండ్ షీఈస్ కమింగ్ ఫస్ట్ టైం టు బాంబే. వీళ్ళకి అసలు ఆ దారిలో ఎప్పుడు చూడలేదు. ఆ రోడ్స్ అయితే తెలుసు, కానీ ఆ రోడ్స్ పక్కన ఆ దారిలో వాళ్ళు ఎప్పుడు చూడలేదు, కానీ ఉన్నాయి దారులు. దారిని వెళ్ళి ఆ బందింగ్ గార్డ్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక పెద్ద కలాషల్ బిల్డింగ్, పెద్ద కాంపౌండ్, గార్డెన్ ఉన్నాయి. మీరు ఇక్కడే ఉండండి, మీరు లోపలికి వస్తే ఆయన కలవడు మిమ్మల్ని, మీరు బయటే ఉండండి. తను లోపలికి వెళ్ళి ఒక 2 అవర్స్ తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చాక సార్ వీళ్ళందరూ మరి భవనం ఉంది, వీళ్ళు కళ్ళారా చూస్తున్నారు, 2 గంటల సేపు బయట వెయిట్ చేస్తున్నారు. గార్డెన్లో పనిచేసే వాళ్ళు పనిచేసుకుంటున్నారు. పెద్ద ప్యాలెస్టల్ బిల్డింగ్, గార్డెన్ ఉండంటే మరి ఒక గురువు ఒక్కడే ఉండడు కదా. సినిమాల్లో అయితే పెద్ద బిల్డింగ్ చూపించి ఒకే వ్యక్తిని చూపిస్తాడు, కానీ నిత్య జీవితంలో అలా ఉండదు కదా. పెద్ద బిల్డింగ్ ఉండంటే దానికి తగిన వ్యక్తులు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. ఇంటికి వచ్చాక వీళ్ళు పక్క వాళ్ళతో, మాకు అక్కడ ఉందయ్యా బిల్డింగ్ అని. ఇమ్మీడియట్గా వీళ్ళు ఈవిడ బ్లావెట్స్కి రాత్రి పడుకునేసి మళ్ళీ బయలుదేరి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏమీ లేదు. శంబాళా కూడా అలా ఉంటుంది, ఉండదు, ఇట్ ఆల్ డిపెండ్స్. వీల్స్ విత్ ఇన్ వీల్స్ అని మన ముళ్ళపూడి వెంకటరమణ అతనికి ఆరాధ్య దైవం అయినటువంటి పీజీ వుడ్ హౌస్ పేరు విన్నారు ఎప్పుడైనా? కాస్త అవి కూడా చదవండి, నావెల్స్ కూడా. ఆ పీజీ వుడ్ హౌస్ నావెల్స్ అని కాపీ కొడతాడు ఆయన. ఎవరు? కానీ నీట్గా కాపీ కొడతాడు, అది కాపీలాగా ఉండదు. కొన్ని తెలిసిపోతాయి మనకి కాపీ అని, కానీ ఇతను తెలీదు. పీజీ వుడ్ హౌస్ ఒక నావెల్ రాశాడు, వీల్స్ విత్ ఇన్ వీల్స్. వీల్స్ విత్ ఇన్ వీల్స్ అంటే అర్థమవుతుందా? చక్రాల్లో ఉన్నటువంటి చక్రాలు. అలాగే బన్నింగ్ ఘాట్ ఉంటుంది అక్కడ, స్వాంప్స్ ఉంటాయి, ఆ స్వాంప్లోనే మహానగరాలు ఉండొచ్చు. అచ్చు అలాంటి ప్లేసే హైదరాబాద్లో వివేకానంద చూశాడు. హైదరాబాద్లో ఉంది అలాంటి ప్లేస్. అంటే మీకు పైకి ఎలా కనిపిస్తుంది అది? లైక్ మరి ఇప్పుడు నాకు తెలియదు ఎక్కడ చూశాడు. అప్పుడు రజాకార్ కాదు, ఎవరు అది? ఎవరుండేవారు హైదరాబాద్లో? నవాబ్, నిజాం వాళ్ళ దగ్గర. ఇంకైతే శంబళ అలాంటి ప్లేస్. కానీ అలాంటి ప్లేస్ని కాంటాక్ట్ చేయటానికి మీ బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంది. అటువంటి ప్లేసెస్ని మీరు చూడాలి అనుకుంటే, చూడదలుచుకుంటే, ఉదాహరణకి ఒక పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది, లిక్విడ్ కాంపౌండ్, అది మీ కళ్ళజోడు మీద కనుక రాసేసుకుంటే మీకు మనుషుల యొక్క ఆరా కనిపిస్తుంది. వెరీ సింపుల్ కాంపౌండ్. కానీ అది ఎందుకు చెప్పటం లేదు అంటే, మీరు ఆరాలు చూస్తే ఏం లాభం? మీరు ఆరాలు చూసి దాన్ని ఇంటర్ప్రిట్ చేయటం రావాలి. అదేవిధంగా ఈ శంబళాన్ని టచ్ చేసేటటువంటి ఒక కేంద్రం ఉన్నది. మీరేం చేస్తారు అంటే పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని యు ఫాలో యువర్ బ్రీదింగ్. గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది. మీరు ఏం చెయ్యాలి అంటే అక్కడ ఈ గాలి లోపలికి వెళ్ళటానికి బయటికి రావటానికి కారణం ఏమిటి? నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. సంథింగ్ ఇన్వాలంటరీ ఈజ్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఏం చేయకండి, టైం అయిపోయింది కనుక ఐ స్టాప్. కానీ శంబళ సంపర్క కేంద్రానికి అది ప్రొసీజరు. దానికి ఆ చార్ట్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందాక తను తీసుకొచ్చిన చార్ట్స్ అన్నీ కూడా యూ కెన్ డిస్ట్రిబ్యూట్, but nothing free. And if you want to give it free, you pay the price. Okay?